విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
శ్రీమద్ విరాట పర్వంలో అర్జునుడు విరాటరాజు గారి సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి ధర్మరాజుని చూచి, ఇదేమిటి కంక నా సింహాసనం మీద కూర్చుని దిగవేమి అని అహంకారంతో పలికిన విరాటరాజును చూచి రాన్నట్ట, ఈయన అజాత శత్రువయ్యా, ఈయన ఉన్న చోట మహారాజాధిరాజుల నెత్తి మీద మణుల కిరీటాలు ధరించి తిరుగుతూ ఉంటే ఆ కిరీటాలు నడిచే దివిటీల్లో ఉన్నాయి. ఈయన దిగ్విజయం చేశాడు, ఎప్పుడు విద్యాధిక్యాన్ని కోరతాడు, విద్యలో గొప్పవాడవ్వాలని కోరతాడు. ఇంద్రసింహాసనం ఎక్కడానికైనా అర్హుడు, మహా తేజోవంతమైన రూపం కలవాడు, కౌరవకుల శ్రేష్ఠుడు. పెద్దలు కూడా ఈయన శీలం మెచ్చుకుంటారు, ఏదో మామూలు వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కూడా మెచ్చుకుంటారు ఈయన శీలాన్ని. అలాంటి ఈయన ఈ చిన్న సింహాసనం, ఈ గద్దె ఎక్కడానికి సరిపోడా, ఇంద్రసింహాసనం ఎక్కే అర్హుడు ఈయన అనగా అతడి విస్మయం సంశయం అన్ని మనసులో ముప్పిరిగొన్నాయి, ఒకేసారి వచ్చి పడిపోయాయి. ఏమిటేమిటి, ఈయన ధర్మరాజా? అలా అయితే మరి భీమార్జున నకుల సహదేవులు పాంచాలి ఎక్కడున్నారు అని అడగ, అప్పుడు ఆ కవ్వడి వడివడిగేలా అన్నట్ట, వలలుడనంగా నీ నగర వంటల వాడయి నిల్చి వేడకకును పులి కరికేసరి తొడది పోరగ పంచిన పోరు జట్టి మల్లుల విరుచును కటంగి ప్రబలుండనగా చెరియించుచుండు విచ్చలవిడి భీముడి తడ విషహ్య పరాక్రమ దుర్దముండని. మహారాజా, యుద్ధంలో మహాపరాక్రమంతో విజృంభించే ఈ వంటలవాడే భీముడు. మీ అంతఃపురంలో వలలుడు అనే పేరుతో వంటలవాడిగా ఉండి విరోధం చూస్తూ ఉన్నాడు. రకరకాల పిండి వంటలు, ఫాస్ట్ ఫుడ్స్, టేస్ట్ ఫుడ్స్ అన్ని తయారు చేస్తాడు ఆయన. ఇదిగో నిన్న ఎప్పుడో పేపర్లో చూసేవాడు, అంబికావారు పంచేంద్రియాలలో ముక్కుకి సువాసన కలిగించే అగరత్తులే కాకుండా నాలికకు కూడా రుచి కలిగించేటటువంటి పదార్థాలు తయారు చేసి అమ్ముతున్నారు అని విన్నాం. కొద్ది రోజులు పోయిన తర్వాత శరీరానికి కూడా చల్లదనం ఇచ్చేటటువంటి పదార్థాలు కూడా తయారు చేయాలని, భవిష్యత్తులో మరి కొత్త విశేషాలు తయారు చేయాలని కోరుకుందాం మనం. వాళ్ళు అలా తయారు చేస్తూ ఉంటే క్రమంగా ఈ పురాణాలు, ఉప పురాణాలు, భారతం ఇవన్నీ మనం విందాం ఆనందంగా. అంచేత ఆ భీముడు బహుశా వచ్చి వీళ్ళ ఇంట్లో ఆవహించుంటాడు. రకరకాలైన రుచి కలిగిన పదార్థాలు నిరంతరం ఉండేటటువంటి మన వంటలవాడిగా ఉన్న వలలుడే భీముడు. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, పెద్ద పులితో, ఏనుగుతో, సింహాలతో కూడా ఎదిరించి పోరాడుతూ ఉంటాడు. ఇతడు మహాబలశాలుడైన మల్లుల్ని ఓడించేవాడు. బలిష్ఠుడు కావడం వల్ల భయం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతాడు. పక మహాసురు నిర్జించి బ్రాహ్మణులకు ప్రీతిగా విల్చే కిమ్మీరు పేరడల్చి వనము నిష్కంటకము చేసే ఘను హిడింబుగూల్చి అతని చెలి ఎలిగొని అనితడు. ఇతడేం చేశాడు? బకాసురుణ్ణి సంహరించాడు, బ్రాహ్మణోత్తములకి సంతోషం కలిగించాడు, కిమ్మీరుణ్ణి చంపాడు. కామ్యక వనమని ఒక వనమున్నది. ఆ అడవిలో కిమ్మీరుడని ఒక రాక్షసుడుండేవాడ. ఋషీశ్వరులు కనపడితే చాలు, వాళ్ళ మీద పడి విరుచుకు తినేసేవాడు. ఆ ప్రమాదకారుడైన కిమ్మీరుడి మీదకెళ్ళి ఒక్క తొక్కు తొక్కు వాడిని చంపి విరగ్గొట్టి పారేశాడు. దానితో ఆ వనం నిష్కంటకం అయిపోయింది, పవిత్రమైపోయింది. హిడింబాసురుణ్ణి సంహరించాడు అడవిలో. అతని చెల్లెల్ని హిడింబని పెళ్లి చేసుకుని కఠోత్కచుడనే కుమారుణ్ణి కన్నాడు. మహాపరాక్రమవంతుడు ఆయన. ఇంకా ఈయన చెయ్యలేని కార్యక్రమం లేదు. ఈ సృష్టిలో ఈ మహానుభావుడు తలుచుకుంటే భూమండలాన్ని కూడా ఒక్క ఎత్తు పైకి ఎత్తగలడు. నీ మెచ్చువారుబుల తా మచ్చిగ నరయు నిత్య తాత్పర్యమునన్ తామ గ్రంథి అనగ ఒక నామము ధరించే ఇతడు నకులుండదిపా. ఓ రాజా, ఈ పక్కనున్నాడు, ఇతడే నకులుడు. నీకిష్టమైన గుర్రాలను శ్రద్ధాశక్తులతో ప్రేమతో చూస్తూ తామగ్రంథి అనే పేరుతో నీ కొలువులో ఉండి గుర్రాలకు రోగాలు రాకుండా చేసి గుర్రాల సంఖ్య పెంచి మహా పొగరుమోతులైనటువంటి గొప్ప గొప్ప పొగరుమోతులైన గుర్రాలను కూడా అదుపులోకి తెచ్చాడు, నీకు వినోదం కలిగించాడు. ఇతడు మాద్రి తొలుత పట్టి మంచి జ్ఞాని, అందగాడు. ఈ నకులుడు శత్రురాజులకు కాలకోట విషం, మిత్రులకు అమృత వర్షం. శత్రువులకు విషం, మిత్రులకు అమృతం. పండితుల కోరికలు సిద్ధించే క్షేత్రమట. అంటే ఈయన పండితులంటే చాలా ఇష్టం నకులుడికి. అందువల్ల పండితుడు వచ్చాడంటే చాలు, తన దగ్గర ఏముంటే ఇచ్చేస్తాడట, అంతటి గొప్పవాడు. సజ్జనులకు స్తుతిపాత్రుడు. మామూలు వాళ్ళు కాదు, సజ్జనులు కూడా ఇతన్ని పొగుడుతారు. అతను ఇతడు. ఇంకా నీ దగ్గరకు వచ్చి గోపాలకులందరి మీద అధికారిగా ఉద్యోగాన్ని పొంది ఆవులను బాగా పెంచి లక్షల కొలది ఆవుల సంఖ్య పెంచాడే ఆయనే తంత్రిపాలుడనే పేరుతో ఉన్న ఈ సహదేవుడు. ఇతడు చెయ్యి వేస్తే చాలు, గొడ్డుటవులు కూడా పాలిస్తాయి. ఇంకా సంతానం కలగదనుకున్న ఆవులకి ఏటేటా ఒక్కొక్క దూడ వస్తుంది. సమాంసమేనా అంటారు. సమాంసమేనా అంటే ప్రతి ఏడాది ఒక దూడని ఈయనే ఆవు. అలాంటి ఆవులు తయారవుతాయి ఇతను చెయ్యేస్తే. ఇతడు సుకుమార మానసుడు. సుకుమారమైన మనస్సు కలవాడు. కఠినంగా పలికితే అస్సలు తట్టుకోలేడు పాపం. చాలా సుకుమారి. కుంతీదేవికి ప్రాణానికి ప్రాణం. పరాక్రమవంతుడు. రవ్వంత కపటం లేదు ఇతనికి. రాజనీతి తెలిసినవాడు. కౌరవ వంశాన్ని పవిత్రం చేసినవాడు అని ఈ విధంగా ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి వరసగా చూపించాడు అర్జునుడు. చూపించి ఇంకా ద్రౌపది ఎవరని అడుగుతున్నావు? విను సైరంధ్రీ వేషం పున మాలిని అనగ పరగి పూత చరిత్రం పున కేకయ భూవర నందన కడమెలగు సతి ద్రుపద తనయ మహీజ. ఓ రాజా, సైరంధ్రీ వేషంతో మాలిని అనే పేరుతో పవిత్ర శీలం కలిగి గంధాలు తీస్తూ పూలమాలల్లుతూ సుధేష్ణ దగ్గర జాగ్రత్తగా కొలువు చేసిన పతివ్రత ద్రౌపది. ఆ చపలాక్షి మీదే వ్యామోహపడ్డాడు మీవాడు కీచకుడు. అప్పుడు భీముడు ఆ ద్రౌపది కారణంగా గంధర్వులనే వంకతో రాత్రిపూట రహస్యంగా మన కీచకులందరినీ భయంకరంగా చంపేయడం. మన అని స్పెషల్ గా చెబుతున్నాడు, మన కీచకులు చంపేశాడు. ఆ ద్రౌపది భూపాల స్త్రీరత్నం. రాజులలో ఇక అటువంటి అద్భుతమైన ప్రతివర్చం కలిగినటువంటి స్త్రీని ఎవరూ చూడలేరు. అంతటి గొప్ప కాంత, పరమ కాంతిస్వరూపిణి, శాంతస్వరూపిణి. ఆ శాంతం ఒక్కోసారి విఘటిస్తే ప్రపంచమంతా అంతమైపోయేంత కోపము తెచ్చుకోగలదు ఆవిడ. అనగా అప్పుడు వృకోదరుడు లేచి, ఇంతవరకు మరి అర్జునుడు చెప్పుకొచ్చాడని, మరి అర్జునుడి గురించి చెప్పాలి కదా, అందుకని ఆయన లేచి ఇలా అన్నట్ట. ఇంక అర్జునుడు ఎవరా? షండ రూపమున్న ప్రచ్ఛన్నుడై వచ్చి కన్నీయలకు నెల్లను నృత్తగీత వాద్యనై పుణ మనవద్య శిక్షా విధి నలవరించుచు నలయనయంగా పరగు ఈ తండు బేభత్సుడు సుమని చూపి అమ్మచ్చ రాజునకు చెప్పి వెండియు పలుకు ఆ ఖండలు నోటించి ఖాండవమేర్చిన తండు తన్నుగా ఆరవించిన ఎక్కటి కాలకేయ వర్గముల పరిమార్చే నివాత కవచ సంఘముల నోర్చే గంధర్వ సమితి గెలిచి ధార్తరాష్ట్రాగ్రజుని చరతలకెనితడు. విరాట మహారాజా నపూంసకుడి రూపంలో వచ్చాడు. మీ అంతఃపురంలో రాజకన్యకలకి మంచి నాట్యం గానం వాద్యాలు వాయించడం అనే వాటిల్లో శిక్షణ ఇచ్చాడు. ఆయనెవరు? ఈ బృహన్నల అనే పేరుతో ఉన్న అర్జునుడే. ఇతడే పేడి రూపంలో ఇంతకాలం ఉన్న కిరీడి అని చూపి చెప్పి ఇంకా ఇలా అన్నాడు, ఇతడు సామాన్యుడు కాదు. ఇంద్రుణ్ణి జయించి ఖాండవ వనాన్ని దహించాడు. ఆ ఇంద్రుడే మళ్లీ తనని ఆదరించి అర్ధసింహాసనం ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించగా ఆయన పంపు మీద వెళ్లి కాలకేయుల్ని సంహరించి నివాత కవచుల్ని ఓడించి అతనికి ఆనందం కలిగించాడు. గంధర్వులొచ్చి దుర్యోధనుడిని పట్టుకుంటే చెర విడిపించాడు అని చెప్పగానే అద్భుతమైన ఆ మాటలు విని మనస్సు ఆశ్చర్యమగ్నమైపోయిందిట. సందేహం, ఆవేశం, వినయం, తొట్టుపాటు ఇవన్నీ ఒకేసారి ఆయన్ని ఉర్రూతులుగించాయి. మతిపోయింది. నమ్మాలో నమ్మకూడదు తెలియట్లా. పాండవులంటే ప్రేమ గౌరవం. వాళ్ళు ఒకేసారి కంటపడేసరికి వాళ్ళు అవునా కదా తేల్చుకోలేడు. అదే మనస్సు పరిపక్వత ఉండాలన్నారు. అందుకే భగవంతుడు ఎందుకు దర్శనమోడు మీకు? దర్శనమిస్తే నువ్వు ఏ సినిమాలో ఎన్టీఆర్లో ఉన్నావని కృష్ణుడిని చూసి అంటాం మనం, నారదుడిని చూసి కాంతారావులో ఉన్నామంటాం. నమ్మలేం దిక్కుమాల మనస్సును. ఎన్ని చెప్పినా ఇంత అంత అయిపోయాక మళ్ళీ బయటకు వెళ్ళాక అంటాం. ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఉపవాసం గురించి అడిగింది. అమ్మా, నాగుల చవితికి తప్ప తక్కిన చవితులన్నీ నక్తాలే అని చెప్పా. అవుననుకోండి, మరి నాగుల చవితి నాడు పూర్తి ఉపవాసం ఉంటాం కదండి. అది వేరమ్ము, నాగుల చవితికి ఉంటారు కానీ మిగతా చవితులకి నక్తము అని పురాణంలో ఉంది అని ఎన్ని చెప్పినా సరే అది వేరేంటి అంటే ఇది ఒక్కేమిటి? ఇంకా అటువంటిప్పుడు నన్ను అడగకూడదు. పురాణములో ఏముందో చెప్పమని నన్ను అడిగినప్పుడు నేనేం చెబితే చెయ్యాలి. అలా నమ్మకుండా నక్తం ఏంటండి, నేను అన్నం తినండి అంటే అన్నం తినకపోతే సున్నం తింతల్లి అని నమస్కారం పెట్టారు. ఇంక చివరికి ఏం చేస్తాం? ఆ ఫోన్లో చేసి ఇలా చంపేస్తారు నన్ను కొంతమంది. అయిన గడి చెప్పమని చెప్పిన దాని గురించి మళ్ళీ ఆ ఫోన్లో ఒక 2.5 గంటలు వాదిస్తే ఈ మనిషి ఏమైపోతాడు? ఇక్కడే ఉపన్యాసం చెబుతాడా? ఫోన్ ఉపన్యాసం అని ఒకటి, మళ్ళీ ఫోన్లో ఉపద్యం అని ఆకాశవాణి వాడు పెట్టారు. అది 15:09:10 వస్తుంది మీకు రేడియోలో. ఈ ఫోన్లో ఉపన్యాసం వీళ్ళు పెట్టారు, నయాపేసి అవ్వకుండాను. ఇది దొంప తెచ్చుతున్నారు అంచేత అది కాదు. అడిగినప్పుడు ఆ సందేహం శాస్త్ర విరుద్ధం కాదు అని చెప్పినప్పుడు వినాలి, లేదా చెయ్యకూడదు. మనకున్న పెద్ద తెగులు ఇదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం విరాటరాజు గారు అలాగే నమ్మి నమ్మకున్నాడు. అప్పుడు ఉత్తరుడు లేచాడు, తండ్రికి అర్జునుడిని చూపించి, ఈతడింతకు మీకు తన్నెరుగా చెప్పవల్లదని నియమించిన తెలియ పలుక నలికి ఒక దేవ సన్నిపుడంటిగాని నిన్ననంతయుతా కదా నిర్వహించే. ఈ అర్జునుడు ఇంతవరకు మీకు తనను తెలియజెప్పద్దన్నాడు, అందువల్ల చడిసి చెప్పలేదు. ఒక దేవపుత్రుడని చెప్పాను, కాని నిన్నటి యుద్ధం అంతా తానే కదా నాన్న నిర్వహించాడు. ఇప్పటికి గుడ్డలు బేజారెత్తున్నాయి తలుచుకుంటే నాకు, విఫలభావం నాకు. ఒంటరిగా తలపడి యుద్ధం చేసి ఓడించి పారేశాడు అంతే. తానొక్కడు, రెండవ వాడిని భయంతో తలడి వెళ్ళిపోయే నేను. నాకు ధైర్యం చెప్పి ఓరడించే సమయంలోనే దుర్యోధనుడు సైన్యాలతో మావైపు వస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో మది శంకలేమి రవ్వంత మనస్సులో శంకలేదు. మహనీయ పరాక్రముడైన ఈ కిరీటికి ఏది చెల్లింది? భూలోకంలో అంతటి గౌరవ సైన్యాన్ని ఒంటరిగా ఢీకొనే శక్తి ఇంకెవరికున్నది? ఆపత్కరమైన పరిస్థితిని ఇటువంటి పరిస్థితిని ఎవరూ ఎదుర్కోలేరు. ఆపదలందు ధైర్య గుణము, సజ్జనుల యొక్క లక్షణాలు చెప్పారు గుర్తుపెట్టుకోండి. మహాత్ముల లక్షణాలు ఎలా ఉంటాయి? సజ్జనుల యొక్క లక్షణాలు పుట్టుకతో వస్తాయట. ఏమిటి మొట్టమొదటిది? ఆపదలందు ధైర్య గుణము. ఆపదలు, ఎటువంటి ఆపదలు రాని ధైర్యంగా ఉంటాడు. మిన్ను విరిగి మీద పడిపోతుంది, ఆకాశం వచ్చి నేను ఎత్తు మీద పడుతుంది అన్నా సరే, పడితే పడుతుంది, జరిగేదాన్ని ఏమాపుతామని ధైర్యంగా కూర్చుంటాడు. ఆ ధైర్యం ఉన్నవాడే సజ్జనుడు. అంతేగాని అయ్య బాబో ఆయన ఏడుస్తూ కూర్చుంటే పొరపాటు సజ్జనుడు దేనికి ఏడవకూడదు. ఆ సజ్జనుడు లక్షణం పొరపాటు కూడా ఏ పరిస్థితి వచ్చినా సరే దుఃఖించట. అందుకని ఏమని చెప్పారు ఇక్కడ, ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్. అలాగని డబ్బు వచ్చేసింది అనుకోండి ఒకేసారి, ఆ డబ్బు వచ్చినప్పుడు బాగా పెరిగినప్పుడు ఓరిమి కావాలి. అంటే పిచ్చి పిచ్చి కోతలకు వస్తారు కొంతమంది, నడమంత్రం సీర్ అంటారు. కొంతమందికి హఠాత్తుగా 4 రూపాయలు వచ్చేసరికి ఇంకా వాడు రెచ్చిపోయి ఇష్టోతిని మాట్లాడతాడు అనమాట. అది అజ్ఞానుల యొక్క లక్షణం. మహాత్ములు ఎప్పుడు ఎటువంటి సంపదలు వచ్చినా ఎటువంటి స్థాయికి వెళ్ళినా ఇదివరకు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. రవ్వంత కూడా అహంకారం తెచ్చుకోరు. నేను చూశాను ఒక ఆయన్ని మా ఇంటికి దగ్గరలోనే, ఓ 2 రూపాయలు వస్తే పక్క వాళ్ళ దగ్గర నుంచి మెల్లిగా 4 రూపాయలు కొట్టాడు. ఇంకా అక్కడ నుంచి ఇది కారా ఇది ఆటోయా అంట మొదలెట్టాడు. ఓరిని అమ్మ గడుపుమాడా, పుట్టుకతో జమీందారులు ఎవరు ఆ మాట మాట్లాడలేదు ఇంతవరకును, నిన్నగాక మొన్న 2 రూపాయలు సంపాదిస్తే ఓయ్ మాయ్ అంటున్నావు. అంటే కొంతమందికి తట్టుకోలేరు, ఆ డబ్బు వస్తే అహంకారం పెరుగుతుంది. దెబ్బతో ఏమైంది అహంకారం, ఏడాది తిరిగేసరికి మొత్తం క్షవరం. ఎప్పుడు అహంకారం పెరిగితే భగవంతుడు ఓహో నువ్వు ఇలా ఉన్నావా నడమంత్రం సిరుతు అని ఒక నెత్తి మీద ఒక అడుపు అడుస్తాడు. నేను కళ్ళారా చూశాను ఇది. మళ్ళీ వాడు గుమ్మం దొక్కేవాడు ఎవడు కనపడతారు. అందువల్ల సజ్జనులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంచిత సంపదలందు తాల్మయ్యున్, మంచి సంపద వచ్చినప్పుడు ఓరిమితో ఉండాలి, మనిషికి అహంకారం పెరగరాదు. భూప సభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము, మహారాజ సభల్లో స్టేజ్ ఎక్కడంటే వాడు పుష్కల వాక్చతురత్వం కావాలి. మంచి ఉపన్యాసంతో అవతలను ఆకట్టేయాలి, వాక్ ప్రవాహం వచ్చేయాలి. మరి ఇప్పుడు అంటూ మొదలు పెట్టేసరికి మరితోటి 1 గంట గడుస్తుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టీవీలో చూస్తూనే ఉంటాం మనం, కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు, వాడు ఏమై చేత అలా ఉండకూడదు. సభలోకి వెడితే పుష్కలమైన వాక్ చమత్కారం కావాలి, అవతల వాడిని ఆనంద పెట్టాలి. ఆజి బాగా పట్టు శక్తియున్, యుద్ధం వచ్చినప్పుడు బాహుపరాక్రమంతో ఉండాలి. యశమునందనురక్తియు, ఎప్పటికప్పుడు కీర్తి పెంపొందించుకోవాలట. ఎప్పుడు కీర్తి ఏమీ లేకుండా మారుమూల అణిగిమణి ఉండకూడదు. నేను ఎలా మంచి పేరు తెచ్చుకోవాలా, ఇంకా మంచి పేరు ఎలా తెచ్చుకోవాలా అనుకోవాలి. విద్యయందు వాంఛా పరివృద్ధియున్, రోజు రోజుకి తన విద్యని పెంచుకోవాలి, చదువు మధ్యలో ఆపకూడదు. ఎంత చదివినా నేను ఇప్పటికి కూడా ప్రతిరోజు 1 పద్యమైనా చదువుతాను గ్యారంటీగా. తన స్టడీస్ అలా చేస్తూ ఉండాల్సిందే. మనిషి ఎప్పుడు విద్యాభివృద్ధి చేసుకోవాలి. ఇవి ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాళికి, పుట్టుకతో వస్తాయట సజ్జనులకు. ఆ స్థితి అర్జునుడిలో ఉన్నది. ఆ అర్జునుడు భయంకర కౌరవ సైన్యాన్ని చూచి ఒడిగిపోతున్న నన్ను చూచి రవ్వంత చలించక తన కార్యక్రమం కొనసాగించాడు. అర్జునుడు తామెవరో తెలిపాడు. మెల్లిగా నన్ను మధుర వచనాలతో ధైర్యం చెప్పి సారథ్యానికి పురికొల్పాడు. నేనేమనుకున్నాను, సర్లే నువ్వు అర్జునుడు కదా సారథి నవ్వుతాను అన్నా, ఏదో లోకంలో మామూలు యుద్ధం అనుకున్నా. అయ్యబా బోయ్, తీవ్ర యుద్ధంలో నా మనస్సు వికలమైపోయి ఎన్నోసార్లు స్పృహతప్పిపోయేవాణ్ణి. గుర్రాలు నడపడం కష్టమైపోతే ఆయనే మళ్ళీ నాకు ధైర్యం చెప్పి గుర్రాలకి నిమిరి ధైర్యం చెప్పి యుద్ధంలోకి తోశాడు. ఇతడు సామాన్యుడు కాదు, మొగమోడడితడు. రవ్వంత కూడా మొహమాట పడేవాడు కాదు. కౌర్ విరిగినప్పుడు చవమున వెనుకం తగిలి ఇది జోదమాడగనగు నడగా ధర్మ వలయునని ఎన్న తనితో. యుద్ధంలో అర్జునుడు ఏమాత్రం సంకోచించడు. దుర్యోధనుడు ఓడి పారిపోతూ ఉంటే ఈయన అతని వెంట పడ్డాడు. పడి ఇది జోదమాడే చోటు కాదయ్యో దుర్యోధన, పరాక్రమంతో విజృంభించాలి అని అతనితో అన్నాడు. ఇలా ఉత్తరుడు చెప్పగా విరాటరాజు గారు మంచి భయం ఆదరం ఆనందం మనస్సులో ఒకేసారి పెనవేసుకోగా వణికిపోతూ, అంటే ఆనందం ఎక్కడైనా ఒళ్ళు ఉడుకుతుంది కంపిస్తుంది నర్వసీకరించి వచ్చేసింది ఆనందం లేని గౌరవంతో అర్జునుడు ఒక్కసారి కౌగిలించేసుకున్నాడు. అక్కడి నుంచిక వినయంగా వెళ్ళి ధర్మరాజు పాదపీఠం మీద తన నుదురు తగిలేటట్టుగా వంగి నమస్కరించాడు. ధర్మరాజు ఆయనకి సంతోషం కలిగించేటట్టుగా లేపి కౌగిలించుకుని మహారాజా లే అని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ పక్కగా వరసగా భీముణ్ణి నకుల సహదేవుల్ని కౌగిలించుకున్నాడు. శరీరం పులకరించిపోగా మళ్ళీ ఈ శిరస్సు మీద 2 చేతుల్లో పెట్టి నమస్కారం చేశాడు. ధర్మరాజుకేసి నమస్కారం చేసి, మహానుభవ నాకు ఇది ఒక ఆశ్చర్యంగా ఉంది, నోట మాట రావట్లేదు, అవాక్కైపోయాను అన్నట్ట. హఠాత్తుగా మిమ్మల్ని ఎలా చూస్తే ఏం చేయలేదు తెలియటంలా, మీరు నా నగరంలో 7 ఏడాది పాటు రహస్యంగా ఉన్నారనే విషయం అసలు జీర్ణం అవడంలా, ఎంత పొరపాటు చేసేసాను లోపల పాప. ఇప్పుడు ఏంటి 7 ఏడాది పాటు చనువు కొద్దీ ఏదో పనివాడు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అవన్నీ తలచి బెంగ. ఇంతలో అర్జునుడు వచ్చి ఉత్తరుడికి తన అన్నదమ్ముల్ని చూపించాట. ఉత్తరుడు ఇందాక నుంచి అడుగుతున్నాడు కదా, అందుకని ఇదిగో ఈయన ధర్మరాజు గారు ఈయన ఆయన మొత్తం అందరిని చూపించాడు. ఇంకా విరాట్ రాజు గారికి ఆనందం పెరిగిపోయి, ఒరే మంత్రులు సామంతులు అందరూ రండిరా, ఊళ్ళో ఉండే మన బంధువులు పెద్దవాళ్ళు అందరినీ తీసుకొచ్చేయండి, అందరికీ మన పాండవులు చూపించాలి అని అందరినీ పిలిపించాడు. అక్కడతో ఆగల సుధేష్ణకి కౌరు పెట్టాడు, ఇదిగో అంతఃపురంలో ఉన్న మాలిని సాక్షాత్తు పాంచాలి ద్రౌపది గౌరవించు, ఆవిడికి దండం పెట్టు, ఆవిడికి రకరకాల నగలు కానుకలు ఇయ్యి అని చెప్పి గౌరవించాడు. ఆ సమయంలో ధనంజయుడు ఇలా అన్నట్ట, మహారాజా చాలా దుస్తరమైన అజ్ఞాతవాస వత్సరంబు భవద్గర్భవాస గుప్తి వలన గడిపితిమి అతి సుఖావాస చిత్త వృత్తి నేము నిర్భయులమై విందులట్లా. ఇక్కడ మేము నీ కడుపులో ఉన్నంత రక్షణ, తల్లి కడుపులో ఎంతో సేఫ్టీ అట, అలాగా అతి కష్టమైన అజ్ఞాతవాస సంవత్సరాన్ని గుప్తంగా నిర్భయంగా సుఖంగా తిండి తింటూ కాలక్షేపంగా గడిపాం, బంధువుల్లో గడిపాం. నిజానికి మేము ఎవరో తెలియనప్పుడే నువ్వు గౌరవించావు, ఇప్పుడు గౌరవించడంలో ఆశ్చర్యమేమున్నది, అంత గొప్పవాడివి అనగా విరాట్ రాజు గారు చాలా బాధపడిపోయి, అర్జున అలా బాధ పెట్టకున్నాను, నేను పరాయి వాడినా ఇలా అనొచ్చా, అసలు నేను ఎవండి, నేను మీ వాణ్ణి, తెలియక ఇంతకాలం మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి, మీరు ఈ విధంగా అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం నా దగ్గర హాయిగా గడపడం ఉందే ఇది నా పూర్వజన్మ సుకృతం, నా పూర్వపుణ్య ఫలం వల్ల దేవతల అనుగ్రహ విశేషం వల్ల ఇది జరిగింది, లేకపోతే లక్షల కొలది సంపద పట్టుకొచ్చి కాళ్ళ దగ్గర కుప్పలు తెప్పలుగా పోసినా ధర్మరాజు 5 నిమిషాలు చోటకి వెళ్ళలేడు, ఏం అదృష్టం ఇది నాకు అని చెప్పి ధర్మరాజును చూచి విరాట్ రాజు ఇలా అన్నట్ట, విశాల భూభాగం, విరాట నగరం, గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఆవులు, వీరభటులు, మంత్రి బృందం అంతటితో కూడిన ఈ రాజ్యమంతా ఈ ధర్మరాజే పరిపాలించుగాక, నేను నా కుమారులు బంధువులు తమ్ములు ఈయన్ని సేవిస్తాం, వీళ్ళు రాజ్యం కోసం హస్తినాపురం మీద యుద్ధానికి గడితే నా సైన్యం అంతా నేను చేతనైనంత సాయం చేస్తాం, వాళ్ళకి సాయం చేసేవాళ్ళం కాం, అయినా ఉడత సాయం ఉడతది బుడత సాయం బుడతది అన్నారు, మేము పెడతాం కూడా, నిన్న నన్ను మొన్న నిన్ను కాపాడిన వాళ్ళు వీళ్లే కదా నాన్న, వీళ్ళ కొత్తగా నువ్వు రాజ్యం ఇవ్వడం ఏమిటి అన్నట్టు ఉత్తరుడు. వాడంత తెలివిగా మాట్లాడాడు చూడండి, ఏమిటేమిటి వీళ్ళకి రాజ్యం ఇస్తాను వాళ్లే పరిపాలించుకుంటున్నారు అంటున్నావు కదా, అది వెట్టి మాట, నిన్న మొన్న మనల్ని కాపాడకపోతే ఈ రాజ్యం మందెక్కడా, కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు మనల్ని కాపాడారో అప్పుడే రాజ్యం వాళ్ళదే, ఇంకా ఇప్పుడు కొత్తగా నువ్వు వాళ్ళకి ఇచ్చేదేం లేదు, అది ఓ పక్కన పెట్టు, ఇప్పుడు నాకున్న బెంగల్లా నాన్న వీళ్ళు నివురు గప్పిన నిప్పుల్లా, అంటే బూడిద కింద కనిపించకుండా ఉండే నిప్పుల్లా మన దగ్గర ఉన్నారు, మనం వీరి విషయంలో వినయ విధేయతలతో ప్రవర్తించలేకపోయాం, నేను కూడా పేడీ నోటుకొచ్చినట్టు సారథి అని పిలిచాను అర్జునుణ్ణి, ధర్మరాజు గారిని నువ్వెన్ని కారుకోతలు కూర్చుంటావు, ఈ మహనీయ పరాక్రమవంతుణ్ణి భీముణ్ణి ఊరికే పోతులతో పోరాడు, దున్నపోతులతో పోరాడు, అడవి దొన్నలతో పోరాడు, పులులతో పోరాడని పురమాయించావు, వంట చేయించుకుని సరిగ్గా వడ్డించు అన్నావు, ఇవన్నీ నాకు బాధ కలిగిస్తున్నాయి, మన మనస్సులు సరిగ్గా అశాంతిగా ఉన్నాయి, దీని కారణం వాళ్ళని అవమానించామేమోనని, ఇప్పుడు మనం సముచిత రీతిలో మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించడం తప్ప ఏం చేయలేము, ఎందుకంటే రహస్యంగా ఉన్నప్పుడు ఏం గుర్తిస్తాం అమాయకులు మనం, అంతేకాక ధనం రాజ్యం అన్ని వీళ్లే మనకి శత్రువులు జయించి అంటగట్టారు, ఇవన్నీ వీళ్ళిచ్చినవే, వీటిని ఇవ్వడం మనకి సంతోషం కాదు, కొత్త బహుమతి ఇవ్వాలి, తొందరగా ఉత్తరాన్ని అలంకరించి తీసుకురండి అన్నట్టు ఆయన. వెంటనే అతని లోపల ఏదో ఓహుంది అని అర్థమైపోయింది, ఉత్తరుడి మాటలు గ్రహించి విరాట్ రాజు గారు మంత్రులకి చూసి కుమారికిని అలంకరించుకుని తీసుకురమ్మని సుధేష్ణని వాళ్ళని పురమాయించండి అన్నట్ట. ఆ సమయంలో అంతఃపుర పరిచారికలు మంచి పదులు పెట్టేటప్పుడు చూడండి కత్తిని అరగదీస్తారు తుప్పు పోయేటట్టు, అలాగా అసలే సౌందర్యవతి ఈవిడికి ఇంకెక్కడన్నా కొరత ఉందేమో అన్న కొరత కూడా తొలగేలా అలంకారం చేసేట, మంచి మేకప్ అనమాట, ఎప్పుడు కూడా మనిషికి అలంకారం అనేది వెన్ను తెచ్చి పెడుతుంది గనక, పదనికి రా పులుగడిగిన మదనాస్త్రము రేఖ కలిగి మాని మెయి చిన్నదవ కయి చేసిరప్పుడు ముదితా జనములు ప్రమోదమున లలితముగన్. అప్పుడు అంతఃపుర పరిచారికలు సంతోషంతో మంచి పదులు రావడానికి తుప్పుపోయేటట్టు తోమిన మన్మథవాణంలాగా ఆ ఉత్తర శరీర కాంతి అతిశయించే విధంగా అభ్యంకర స్నానం చేయించి బాగా నలువు పెట్టి స్నానం చేయించి పన్నీటి స్నానం అడవేగా సువాసన గుమగుమలాడిపోతుంది ఎక్కడ చూసినా అలా చేసి అంబికావారి వీధిలోకి వెడితే ఏ విధమైన గుబాళింపు వస్తుందో అలాంటి గుబాళింపు ఆవిడ శరీరం నుంచి వచ్చేలా చేసి మంచి వస్త్రాలు ధరింపజేసి మాలలు వేసి పువ్వులు మాలలు కట్టించి తోసుకొచ్చారట. ఇలా అలంకరించి తీసుకొచ్చి ముత్యాలు గొడుగు పెట్టి పెళ్లి కూతురుకు పెట్టినట్టుగా తీసుకొస్తూ ఉంటే ఆ సమయంలో ఆవిడ పర్జన్య లక్ష్మిలా ఉందట, మనోహరమైనటువంటి మేఘలక్ష్మిలా ఉంది. ఇలా వస్తూ ఉన్నటువంటి ఆవిడని చూచి విరాటరాజు ఎదురెళ్లి పురోహితులతో బంధుజనాలతో మంత్రోచ్చారణ చేయిస్తూ ఆవిడ తీసుకొచ్చాడు. ఇదిగోనమ్మా, ఈ పాండవాగ్రదుడి మహానుభావుడికి దండం పెట్టను గానే ఆవిడ వినయంగా నమస్కరించింది. ఆ దండం పెడుతూ ఉంటే ఎంత ముగ్ధో ముచ్చటగా ఉందటప్పుడు ఆ రూపం. ఆ రూపం చూస్తే మన్మధుడు కూడా మూర్చిపోతాడు అప్పుడు, అంత అద్భుతంగా నమస్కరించింది. ధర్మరాజా, ఎరుగమి చీకటి ఈ పెద్దరికంపు తలంప, ఎరుగమి చీకటి నీ పెద్దరికంపు తలంప, ఏమి తప్పు కలగిన మరచి దయ చూడు, ఇట్లందరూ నీకు పనులు చేయ తగుదురు వీరల్. ధర్మరాజా, అజ్ఞాన అంధకారం వల్ల మీ గొప్పతనం తెలుసుకోలేక చాలా రకాలైన కారుకోతలకు చెరు కొట్టాను, చిచ్చిచ్చి తలుచుకుంటే ఈ చేతి మీద నాకు అసహ్యం కలుగుతుంది. నా తప్పులు ఎలాంటివైనా క్షమించి దయచూపు, నా వాళ్లంతా నీ ఆజ్ఞ తలదలుస్తారు, ఇదిగో నా కుమారి అనే సమయానికి ఆ తమ్ముడు వచ్చాడు, ఉత్తర కుమారుడు వచ్చాడు. వచ్చి, మహాత్మా, ఈ అమ్మాయిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నా కోరిక. విరాటరాజు గారికి ఆనందం వచ్చేసిందట. ఓ శభాష్, ఇది ఎందుకంటే ఇంతకాలం విద్యలు నేర్పాడు ఆయనే అంచేత ఇమ్ముద్దియ అర్జునునకు ఇమ్ము మహారాజా ధర్మరాజా ఈ అమ్మాయిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయి, అది మా అందరికీ సంతోషం. నేను మీ వద్ద చేరి బతకడం మా ప్రజలందరికీ ఇష్టమే అనగా ధర్మరాజు గారు అర్జునుడికే చూశాడు నువ్వేమంటావని. అర్జునుడు లేచి ధర్మరాజు వింటూ ఉండగా, ఈ కన్య కోడలిగా కై కొన్ని ఎదగాని ఇది తగదు ఉచిత వృత్తిన్ నాకడన్న అబల మెలుగుట లోకము శంకించు నన్ను లోలాత్మునిగన్. ఈ అమ్మాయిని నా కోడలిగా స్వీకరిస్తా, వివాహమాటం తగదు, ఎందుకంటే నాట్యం నేర్పిన ఏడాది నా దగ్గర ఉంది కాబట్టి అర్జునుడు స్త్రీలోనుడని కొంతమంది నా మీద అభాండం వేయచ్చు. ఏదో పాఠం చెబుతున్నట్టుగా అమ్మాయిని లొంగ తీసుకున్నాడని అనుకోవచ్చు, ఈ ఇబ్బంది నాకు కలగకూడదు. అర్జునుడు తన కోడలిగా స్వీకరించాడు అంటే ఈ ఏడాది 100 రూపాయలు పుత్రిక కంటే ఎక్కువ ప్రేమగా చూశాడనే భావం లోకానికి తెలుస్తుంది దీన్ని బట్టి. అంచేత ఈ పనే చేస్తా. అయినా ఈవిడ ఎప్పుడు మాట్లాడినా వాత్సల్యం ముద్దే గాని నాకు ఆవిడ మీద మరొక రకమైనటువంటి ఉద్దేశం లేదు, కాబట్టి ఈమె నా కోడలవుతుంది, నాకు కన్న కూతురుతో సమానం. ఇటువంటి ఈ బంగారు తల్లిని ఎవరు పెళ్లి చేసుకోవాలి అంటే అక్కడ వెళ్ళి అనుమానం లేకుండా జైలు చేస్తున్నాడు. మరి ద్రౌపదీ పుత్రుడు కూడా ఉన్నాడు, ఈయన కుమారుడే. ఉప పాండవులు ఉన్నారు 5గురులో, ఒకడు అర్జునుడు కుమారుడు. కాని వాళ్ళకి మండల్లా హరిమేనల్లుడు, శ్రీకృష్ణుడికి మేనల్లుడు. అక్కడ చెప్పారు పుట్టింటి వంశం గురించి చెప్పాలట ఫస్ట్, వాళ్ళు గొప్పవాళ్ళు అవునా కాదా. ఈయన మేనల్లుడు, మేనమా ఎవరు, కృష్ణుడు. మేనమామ వైపు నుంచి వచ్చే ఆనువంశిక లక్షణాలు పిల్లల్లో ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు చూడండి, మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్న వాళ్ళలో సంతానంలో లోపాలు ఉండడానికి గల కారణం ఆ వైపు ఉండేటటువంటి లోపాలే. అందుకే మొట్టమొదటి అటువైపు వాళ్ళు ఎత్తుకుంటారు. కృష్ణుడు సామాన్యుడు కాదు అనే విషయం తెలియాలి. జగన్నాయకుడు, భగవంతుడు, ఆయనకి మేనలుడు అంటే చూసుకో. మేనమామ పోలికలు వచ్చాయి పైగా అభిమన్యుడికి. అందువల్ల హరిమేనల్లుడు బాహు వీర్య పటు శౌర్య స్ఫూర్తిక వీరుడు అతడు, త్రైలోక్య సుందరుడు. పోని బలమున్నంత మాత్రమే దిక్కుమాలిన ముఖంతో ఉంటే కన్యం వరిస్తుంది. త్రైలోక్య సుందరుడు, 3 లోకాలలో అభిమన్యుడిని చూస్తే అప్సరసలు వరిస్తారు, అంతందంగా ఉంటాడు. వయస్సు కూడా చిన్నది, ఈ అమ్మాయికి తగినవాడు, ఏదో 2-3 ఏళ్ల కంటే పెద్ద ఎక్కువ ఉన్నాడు పాపం. ఆచార పవిత్రుడు, అందగాడైనా దుర్వ్యసనాల పాలయ్యేవాళ్ళు ఉంటారు ఐశ్వర్యం ఉంటే, కాని మంచి నడవడిక కలవాడు. ఆచారం చేత పవిత్రుడ, అతని ఆచారం చూచి అందరూ అయ్యి బాబు ఇంత పవిత్రంగా నడుచుకోవచ్చా అనుకుంటారు, అంతటి పవిత్రమూర్తి. అంచిత కళాదక్షుండు, 64 కళలలో సమర్థుడు. కళలు అన్ని రావాలి, సంగీతం, నాట్యం, ఇవన్నీ ఏం తెలియకుండా బొత్తిగా పశువులాగా వ్యవహరించేవాడు కాదాయన. అతడు మహాకళాదక్షుడు. ఇవన్నీ ఉన్నా పిసిరిగొట్టుతనం ఉంటే చీ వాడు లోభించి, ఆ లోభిగాడితోటి కాపురం చాలా కష్టం. నిజంగా లోభితో కాపురం అంత మహాపాపం లేదన్నారు. ఈ ఆండీ కాస్త టిఫిన్ తిందామని వచ్చి నీ మహదాలు ఇంటికి వెళ్లేసరికి ఏదో రకంగా సత్యానందనొచ్చు కదా, ఈ లోపు టిఫిన్ ఎందుకంటాడు, ఇది చేస్తుంది ఈవిడ. కొబ్బరి నీళ్ళు అడిగింది ఒక ఆవిడ నేను ఎరుగుదును రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు. ఈ భర్త పొరపాటు కూడా రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు చెంబి నీళ్లు పట్టిస్తాడు తప్ప కొబ్బరి బండం పొరపాటు వాడు. ఈరోజు ఆవిడ తెచ్చిన ప్రాణం అంటే కొంతమంది మరీ భయంకరమైన లోపం. అలాగనే డబ్బు తగలేయమని కాదు, అత్యావశ్యక సమయాల్లో ఔదార్యం లేకపోతే ఇక వాడు బతుకెందుకు తగలేనా. ఇతడు ఉదారుడు, చక్కగా పెళ్ళైతే భార్యని సినిమాలకి షికారుకి శుభ్రంగా తెప్పగలడు, ఖర్చు పెట్టాడు 4 రూపాయలు, మూల తగలేడు. తర్వాత అక్కడితో ఆడాడు, కాత రసంరక్షకుడు పిరికి వాళ్ళని రక్షిస్తాడు, ఆర్తులు ఎవరైనా ఉండి బాబోయే కష్టంలో ఉన్నామంటే రక్షిస్తాడు. ఆర్య సంవతుడు, పెద్దలు వాడిని ఇష్టపడతారట, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడాలి, నా బాబు మా బంగారు తండ్రి అని. విద్యా వైభవో లాసి, ఇన్నున్నా ఏం చదువుకోకుండా 10th క్లాస్ కూడా ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటే వాడిని రేపొద్దున ఆడవాళ్ళు లెక్క చేయరండో, అందువల్ల ఇదో పెద్ద గొడవ. విద్యావంతుడు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాడు ఆ రోజుల్లోనే. అత్యురుతేజుడు, మంచి తేజస్సు అలా ముఖంలో కాంతి కొట్టొచ్చినట్టుంటుంది, వాడిపోయి ఉండడు. వరించుగాక అభిమన్యుండి సరోజాననన్, అటువంటి అభిమన్యుడు సుభద్రా కుమారుడు. ఈ అమ్మాయిని వరించారు, ఇంత ద్రౌపది మీద ప్రేమ ఉన్నా పెళ్లి దగ్గరికి వచ్చరికి అభిమన్యుడే వరించారు. ఆయనకు తెలుసు ఎవరికి అర్హుడో వాడికే ఇవ్వాలి, అర్హత లేని వాడికి లేని ఉద్యోగం ఇవ్వకూడదు. నన్ను తీసుకెళ్లి హఠాత్తుగా సీఎం చేస్తే ఇంకేమన్నా ఉందా, కొమ్ము కొల్లేరు అయిపోతుంది. ఏదో కొంతకాలం ఎమ్మెల్యేగా చేశాక తీసుకెళ్తే న్యాయం. అలాగని మా కృష్ణ గారికి నేనేం పోటీ కాదు, ఆయనే మనకి ఎమ్మెల్యే, ఆయనే భవిష్యత్ మినిస్టర్ కాదు, నేను ఆయనకు ఆస్థాన పండితుండే. ఈ విధంగా మత్స్యమహీకాంతుడు ఈ మాటలన్నీ విని అర్జునుడి ద్వారా చాలా బ్రహ్మానందం పడిపోయి ఆ తర్వాత ఇలా అన్నట్ట, అయ్యి బాబు ఎంత ఆనందం, ఏదో మాట వరసకన్నాను కానీ అర్జునుడితో వియ్యమే నాకు ఇష్టం అన్నట్టు ఆయన. ఇంకేత కుర చిన్నపిల్ల కదా, ఏదో తీసుకెళ్ళి 67 వాడికి ఇవ్వడం అంటే లోపల ఎంతైనా పీకుతుంది మరి. అందుకని అర్జునుని వియ్యమని ఎడునంతకంటే గడవ పింపు నాకెయ్యది కార్య నిశ్చయంబు, ధర్మతనూభవుండాన్నతిచ్చువాడు మన బెల్లగావించువారమతియ. అర్జునుడితో వియ్యం కంటే నాకు ఇంకా వేరే గొప్పతనం ఏం కావాలి, ఇంకిప్పుడు కర్తవ్యం ఏమిటో ధర్మరాజు గారే ఆజ్ఞాపించాలి, ఆయన ఆజ్ఞ పాలించడం మన కర్తవ్యం. అన్నిటికీ ధర్మరాజు మూల పురుషుడు కదా మరి అని చెప్పి వెనగానే పాండవాగ్రతుడు, అర్జునుడు నా భావం సరిగ్గా అర్థం చేసుకుని మాట్లాడతాడు, అందుకే ఇప్పుడు మాట్లాడేందుకు స్పీకర్స్ అని ఉంటారు కొంతమంది పార్టీ తరఫున మాట్లాడేవాళ్ళు, అలాంటి వాడిగా అర్జునుడు పెట్టుకున్నాడు ఆయన. ఆయన చాలా బాగా మాట్లాడతాడు, అతను ఎలా చెబితే అలా చేద్దాం. ఇప్పుడు చుట్టాలందరికీ వార్త పంపించండి, శుభవార్త అనగా బ్రహ్మానంద పడిపోయాడు విరాటరాజు గారు. కురు వంశీయులతో చుట్టం అంటే, పాండవ వంశంతో చుట్టం అంటే నాకు మా వంశం పవిత్రం అయిపోయింది అని ఉత్తర చేత అందరికీ నమస్కారాలు చేయించి వారి దేవనలు పుచ్చుకున్నాక అంతఃపురాన్ని పంపాడు. ఇంకా అక్కడ దిష్టి తగులుతుంది, ఆమె చెలికత్తెలతో అక్కడి నుంచి ఓడిపోయింది. జ్యోతిష్కుల్ని పిలిపించి లగ్నం పెట్టించేశారు. మరి లగ్నానికి మొట్టమొదటి శుభలేఖ యాదవులకి పంపారు, అటువంటి మామగారికి కాదు పంపుతా, కృష్ణుడికేసే పంపారు. ఆ తర్వాత పాంచాలులకి వార్త వెళ్ళింది, విరాటరాజు గారు దూతలు మహావేగంగా మరి లగ్నానికి వచ్చేయాలి అందుకని పంపించారు. తర్వాత ధర్మరాజు విరాటరాజుని గౌరవించి తమ ఆయన పాలనలో అజ్ఞాతవాసం సుఖంగా చేసిన విషయం మళ్లీ మళ్లీ చెప్పి, విరాటరాజా నువ్వు చాలా గొప్పవాడివి అని మెచ్చుకున్నట్ట, నువ్వు మా కృష్ణుడు వంటివాడు అన్నట్టండి ఆయన చివరన. కృష్ణుడితో సమానంగా పోల్చాడంటే ఇంకెంత స్థానం ఇచ్చాడు. నీవు సామాన్యమైన చుట్టానివి కాదు అనగానే విరాటరాజు గారి కళ్ళమట నీళ్ళు వచ్చాయి. కృష్ణుడితో పోల్చాడు ఆయన, అంత ఆత్మీయత స్థానం ఇచ్చాడు, వినయంతో కుంచెచ్చుకుపోయాట అంత గౌరవించేసరికి. అప్పుడు మళ్ళీ ధర్మరాజు కౌగిలించుకున్నాడు, సేవకులు తెచ్చిన వస్తువులతో పాండవులను ఆయన గౌరవించి స్నానాలకి భోజనాలకి ఘనమైన ఏర్పాటు చేయించాడు. ఇంకా అడుగడుగున రాజభోగం ఏర్పాటు చేయించేశాడు. ఈలోపు ఇంకా హస్తినాపురం వెళ్ళలా దుర్యోధనుడు, దారిలో ప్రయాణమే సాగుతోంది. ఈ ప్రయాణం మధ్యలో కర్ణుడు శకుని దుశ్శాసనుడు ప్రోత్బలం చేయగా భీష్ముడికి తెలియకుండా, మళ్ళీ ద్రోణుడికి భీష్ముడికి తెలియకూడదు వాళ్ళు ఇందాక చెప్పేశారుగా అందుకని, రహస్యంగా ఇద్దరు దూతల్ని పంపించి ఇదిగో ఆ ధర్మరాజు గారికి అజ్ఞాతవాసం పాడైపోయింది అని చెప్పు అన్నట్ట. వాడు వచ్చి వెనక్క దూత, ధర్మరాజా నీకు నమస్కారం, దుర్యోధనుడు హస్తినాపురానికి వెడుతూ వెడుతూ మధ్యలో మజిలీ చేశాడు, ఆ మజిలీ నుంచి క్యాంప్ ఆఫీసు నుంచి నీకు ఒక వార్త పంపాడు, అది చెబుతున్నా విను. వాలి అజ్ఞాతవాస సంవత్సరంబు నిండకుండంగమున్న పార్థుండు బయలు మెరసి సమయంబు తప్పే నీ వెరిగి దీనికేది తగునది చేయుము మేది నీచ. ధర్మరాజా అర్జునుడు అజ్ఞాతవాస సంవత్సరం పూర్తి కాకుండానే మధ్యలో కనబడిపోయాడు. ఉత్తర కుగ్రహణంలో తొందరపడి యుద్ధానికి వచ్చాడు. ఈ విధంగా మాకు దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. గనక ఆ విషయం నీకు చెబుతున్నాం, సముచితం ఏదో అది చేయను. మన నియమం ప్రకారంగా మళ్లీ వనవాసం చేయాలి, అజ్ఞాతవాసం చేయాలి సుమా అనే విషయం గుర్తుకు తెస్తూ నువ్వు మహాత్ముడివి ధర్మాత్ముడు గనక చెయ్యనగానే పక్కన ధర్మరాజు, దూత ఈ నుండు కొలువులు అందరూ వింటూ ఉండగా చెబుతున్నాను, పంచభూతాల సాక్షిగా యమధర్మరాజు సాక్షిగా చెబుతున్నా, నీళ్ళంటే సమయాబ్దములు మొత్తం సమయ సంవత్సరాలు 13 పూర్తయిపోయాయి. ఇంకొండనలేదు, ఇంకో మాట అనడానికి వీల్లేదు. ఇప్పుడచని సుయోధనుతో భీష్ముడును గురుడును వినగా నిండెనను నిండె నిండె నిక్కం బునకు. ఇంక ఇప్పుడే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి భీష్ముడు గురువు గారు వింటూ ఉండగా, మళ్ళీ ఎవరూ లేకుండా కాదు, సమయం నిండింది 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 అని 3 సార్లు చెప్పునే చెప్పాను. అయిపోయింది, అయ్యాకే మేమిద్దరం బయటపడ్డాం అనగా ఆ దూత వెళ్లి దుర్యోధనుడికి అంతా పొల్లిపోకుండా చెప్పాడు. వీడంత తెలివేరువాడు తోడు దుర్యోధనుడు, ఇలా దూతను పంపానని విషయం చెప్పకుండా మళ్లీ భీష్ముడి దగ్గరికి వచ్చి ఆ క్యాంపులోనే, మరి ద్రోణ భీష్మ కర్ణ కృపాదులారా అందరూ వింటూ ఉండగా చూడండి, మనం అనవసరంగా అర్జునుడితో యుద్ధం చేశాం, అర్జునుడు ప్రతిజ్ఞాకాలం కాకుండా బయటపడ్డాడు గనక మళ్లీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయొద్దా అన్నట్లు. ఇది దూతను పంపి ఇవన్నీ అయిపోయి అనగానే అని నవిని ఏటి మాటలు వినువారలు నగరే ఏను వివ్వచ్చుడు వచ్చిన ఎప్పుడ తెలుపనే వలదనుమానము సమయకాల మఠమును కడజ. పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నాడు దుర్యోధన, ఇవేం మాటలయ్యా, విన్నవాళ్ళు నవ్విపోతారు. అర్జునుడు యుద్ధానికి వచ్చిన తక్షణం నేనేమన్నాను, మొత్తం అజ్ఞాతవాసం పూర్తయింది, అయ్యింది కాబట్టి అతడు బయటపడ్డాడు అన్నా. చెప్పాక ప్రతిజ్ఞా సమయం గడిచిపోయిన తర్వాత వాళ్ళు కనపడ్డారని చెప్పినా మళ్ళీ ఇప్పుడు వచ్చి లేనిపోయిన సమస్యలు ఎత్తుతావా? చీ అంటారు, జనం చివాట్లు పెడతారు, ఇది ధర్మశాస్త్ర విరుద్ధం అనగానే ఇంక కిక్కురు మల్లేపోయట. అంత సీరియస్ అయిపోతాడు అనుకోలే భీష్ముడు, వీడి రాజకీయం ఆయన తెలిసిపోయింది. అంటే ఎవడికి తెలియకుండా నాటకం, ఓ పక్కన భీష్ముడికి తెలియకుండా కౌరు ఇచ్చాడు, ఆ కౌరు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరిగినట్టు తాతగారి దగ్గరికి పెడుతున్నాడు. అందుకని దీన్ని బట్టి ఎంత తుచ్చుడో దుర్యోధనుడు అర్థమవుతుంది అనమాట. ఈ ఒక్కదాన్ని పెడుతుండ అనమాట, భలే తెలివితేటలు చేస్తారంటే కొంతమంది లేదా తెలివితేటలు, అవన్నీ మనలాంటి వాళ్ళ దగ్గర చూపిస్తారు. ఈ విధమైన గందరగోళం జరిగిపోయిన తర్వాత మర్నాడు దుర్యోధనుడు పలచబడిన సైన్యాలతో హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇంకెందుకు మాట్లాడటం అని, అంటే సైన్యం పలచబడింది అంటే అర్థం ఏంటి, చాలా మందిని చీల్చి పారేశాడు అర్జునుడు, అందువల్ల మిగిలిన పలచని సైన్యంతో వెళ్ళిపోయాడు. అజ్ఞాతవాసం నుంచి బయటపడిన పాండవులు ఇక్కడ ఒకనాడు శుభముహూర్తంలో జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ జమ్మి చెట్టుని పూజించి అమ్మవారి స్వరూపంగా ఆరాధించి పైన ఉంచిన ఆయుధాలు తీసుకొచ్చి వాటిని కూడా పూజించారు. పూజించి తెచ్చుకోవాలట ఆయుధాలు. తర్వాత ఉపప్లావ్యం అనే నగరం ఉంది విరాట్ రాజు గారి నగరానికి దగ్గరలో, ఆ ఉపప్లావ్యం అనే నగరం దగ్గరకు వచ్చారు. అక్కడ కాను కాపురం పెట్టారు, ఇది యుద్ధం వరకు కూడా. విరాట్ రాజు తమ ఆజ్ఞలు పరిపాలిస్తూ ఉండగా అక్కడ ఉండే పౌరులు జానపదులు పాండవులు ఇక్కడ ఉన్నారట మన నగరంలో అని ఆనందంతో కానుకలు ఇస్తూ ఉంటే ఆ రత్నాలు సేకరిస్తూ వైభవంతో వెలుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, గ్రహణం తర్వాత బయటకు వచ్చిన సూర్యుళ్ళు ఎలా వెలిగిపోతారు అలా వెలిగిపోతున్నారు. ఈలోపు ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు ఈ వార్త విన్నాడు. అభిమన్యుడి పెళ్లి విషయం ఆయనకు ముందే తెలుసుగా. అభిమన్యుడిని సిద్ధం చేసి బలరాముణ్ణి సాత్యకిని సుభద్ర అభిమన్యుల్ని అందరినీ తీసుకున్నాడు. కృతవర్మ యాదవులకి సైన్యాధిపతి, దురదృష్టవశాత్తు ఈ యాదవ సైన్యాధిపతి కృతవర్మ మహాభారత యుద్ధంలో ఇటు కౌరవులు వైపు వచ్చేసాడు. కౌరవులకి 10,000 మంది నారాయణ గోపాలకులు ఇచ్చినప్పుడు వాళ్ళకి సేనాధిపతిగా కృతవర్మ కూడా వచ్చాడు. చిట్ట చివరి కౌరవ సైన్యంలో వాడు ఒకడు బతికాడు. ఇంకా ప్రజ్జుమునుడు అంటే రుక్మిణీపుత్రుడు, సాంబుడు జాంబవతి యొక్క కొడుకు, యుధానుడు రుక్ముడు అక్రూరుడు మొదలైన వాళ్ళు, ఇంద్రసేనాదులైన పాండవ సారథులు, పాండవులకు సారథులు ఉంటారుగా, ధర్మరాజు సారథి పేరు ఇంద్రసేనుడు, భీముడి సారథి పేరు విశోకుడు, ఈ సారథులతో రథాలతో ఇంకా యాదవ కుమారులతో ఏనుగులతో గుర్రాలతో రథాలతో క్రిక్కిరిసిన సైన్యంతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపప్లావ్యానికి వచ్చాడు. అయ్యి బాబా, ఆ వైభవం అట 2 కళ్ళు సరిపోవడంలేదు చూసేవారికి. పాండవులు ఎదురొచ్చారు, ఆనందంతో పాండవుల్ని కౌగిలించుకున్నాడు. ధర్మరాజుకి పాద నమస్కారం చేశాడు కృష్ణుడు. తర్వాత ధర్మరాజు బలరాముడికి నమస్కరించాడు. భీముడు మొదలైన వాళ్ళకేమో అభివాదం చేశాడు. అర్జునుడిని కౌగిలించుకున్నాడు. అర్జునుడు కృష్ణుడికి పాదాభివందనం చేశాడు. నకుల సహదేవులు నమస్కరించారు. ఆ తర్వాత సుభద్రాభిమన్యుల్ని ఇద్దరిని పాంచాలి దగ్గరే పంపించాడు ఆయన. శ్రీకృష్ణుడు మంచి మణిభూషణాలు వస్త్రాలు పట్టుకొచ్చి పాండవులకి ద్రౌపదికి కానుక ఇచ్చాట. అలాగే రకరకాల కానుకలు దాసదాసీ జనాలు పరరామవాదులు ఇచ్చారు. ఎంతలో వచ్చిపడిపోయాడు ద్రుపద మహారాజు గారు. ద్రుపద మహారాజు తన కుమారులతో దృష్టజుమ్నుడు శిఖండి మొదలైన కొడుకులతో చతురంగ సైన్యంతో వచ్చాడు. పాండవులను చూశాడు. పాండవులు ఆయన గౌరవించారు. సంతోషం అయిపోయిందట వాడికి. ఇంతకాలానికి మళ్ళీ పాండవులు చూసాం. ద్రుపదరాజుకి మన మామగారు కాబట్టి కొంత బెంగ, కూతురు కష్టాన్ని ఆయన కాబట్టి కడుపులో దిగమిగుకున్నాడు. అల్లుళ్ళు అంటే గౌరవం కొద్ది. ఆయన గౌరవించారు. ఇంతలో కాశీరాజు వచ్చాడు. కాశీరాజుకు కూడా వీళ్ళంటే అభిమానం. ఆయన వచ్చాడు. సైప్యుడు వచ్చాడు. శివ చక్రవర్తి యొక్క కొడుకు సైప్యుడు. ఆయన వచ్చాడు. ధర్మరాజు వాళ్ళందరికీ కూడా గౌరవం చేశాడు. అందుకే మనకి యుద్ధంలో కాశీరాజశ్చ వీర్యవాన్ అని, సైప్యశ్చ అని, పురుజిత్ కుంతి భోజ అని వీళ్ళందరి పేర్లు వస్తాయి. వీళ్ళందరూ పాండవులకు సాయం చేశారు. విరాటరాజు అందరికీ కూడా ఏర్పాట్లు విడుదల ఇచ్చాట. పెద్ద పెద్ద భవనాలు, రెండు వేపుల చుట్టాలు, అంటే ఇటు పాండవుల చుట్టాలు, అటు ద్రౌపది చుట్టాలు, విరాటరాజు గారు చుట్టాలు, అందరూ వచ్చి పడిపోయారు. విరాటరాజు గారు నగరంలో చాందినీలు కట్టించాడు, పూల మాలికలు, రత్నాలు, తోరణాలు కట్టించాడు, పోక చెట్లు నాటాడు, అరటి చెట్లు పట్టుకొచ్చి వేయించాడు, కుంకుమతో నేలంతా అరికి కర్పూరంతో ముగ్గులు పెట్టించారు. నానావిధ అలంకారాలతో కొత్త శోభతో వివాహ మహోత్సవం ఏర్పాటయింది. మండపాలు ఏర్పాటు చేశారు. మండపమా అది, మొత్తం భూమండలం అంతా మండపమా అన్నంత విశాలమైన మండపం అంట. లక్షల మంది ఒకేసారి పెళ్లి చూసి ఏర్పాటు చేశారు. అంత అద్భుతమైన వాస్తుతో నిర్మించారు. తన భార్యతో, కుమారులతో, మంచి అలంకారాలతో, సుగంధ ద్రవ్యాలతో వెలిగిపోతున్నాడప్పుడు బ్రహ్మానందంతో విరాటరాజు గారు, పెళ్లి వేడుక బహుశా ఇంద్రుడికి కూడా అంతటి పెళ్లి వేడుక జరగలేదేమో అన్నట్టుగా జరిగిందట. మహావైభవం రాజుగారు తలుచుకుంటే దెబ్బలకొద్దు అని. అందులో కృష్ణుడు కూడా వచ్చాడు. ఇటు విరాటరాజు గారే కాకుండా ఇటు కృష్ణుడు, అటు పాంచాలరాజు, అంతా కలిసేసరికి ఈ సైన్యాలు తెచ్చినటువంటి వైభవాలు ఎక్కడ దాసాలో తెలియటం లేదట. వీధుల్లో పారేస్తున్నారు కుప్పలు తెప్పలుగా రత్నాలు కూడా. అది పరిస్థితి అక్కడ. ముత్యాల మాలలు, పూల మాలలు, సుగంధ ద్రవ్యాలు. ఇంతలో పురోహితుడు వివాహ వేదిక మీద హోమగుండం చేశాడు. ముందు ఏర్పాటు, వేదానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవో అవసరమో అవన్నీ తెప్పించాట. ఉత్తరాన్ని అలంకరించి తీసుకొచ్చాడు విరాటరాజు గారు. ఆవిడ తీసుకొచ్చారట. ఆవిడ ఎలా వచ్చింది? కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటోంది వేదం. ఈ కన్య కనక సంపన్నట, అంటే బంగారంతో కూడినది. కనకాభరణైర్యుతాం, బంగారపు ఆభరణములతో కూడినది. ఇటువంటి ఈమెను తుభ్యం నీకు, ఎటువంటి వాడికి, విష్ణవే విష్ణు స్వరూపుడమైన నీకు దాస్యామి ఇస్తున్నాను. ఇది ఎందుకు ఇస్తున్నాను అంటే బ్రహ్మలోక జిగీషయ, బ్రహ్మలోకాన్ని జేతుం ఇచ్చా జిగీష అని, అంటే జయించాలనే కోరిక. బ్రహ్మలోకం జయించడం అంటే శాశ్వత బ్రహ్మలోక నివాసం నాకు రావడానికి ఈ కన్యని, ఈ కనకాభరణాలతో కూడిన అమ్మాయిని నీకు ఇస్తున్నాను అని చెబుతారు. ఎప్పుడైనా మీరు పెళ్లి మంత్రాలు వినండి, అక్కడ చెబుతారు ఇది. అంచేత ఈయన ఏమన్నాడు, ఇదిగో ఈ నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా, ఇది చేయడం వల్ల నాకు బ్రహ్మలోకం వస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి మంత్రం చదివాడు. అలంకరించి తీసుకొచ్చారు. ఇంతలో ఏనుగు మీద బయలుదేరి టైం అయిపోయింది అనగానే అభిమన్యుడు కూడా సమయానికి ఏనుగు మీద ఊరేగి చూస్తున్నాడు. ఆ కోరమేసంతో మహాసౌందర్యవంతుడు ఆయన వస్తూ ఉంటే చంద్రుడు కుళ్ళిపోయాట. అయ్య బాబు ఎంత అందంగా ఉన్నాడు ఏంటని. చంద్రవంశతో జన్మించాడు అండి ఆయన. మన్మధుడికి ఆశ్చర్యం కలిగింది. ఆ విధంగా ఆయన వచ్చాడు. ఇద్దరిని పక్కన కూర్చోబెట్టారు. మధ్యలో తెర కట్టారు. ఆ తెర ఎప్పుడు తీస్తారా అని ఈయన, ఆవిడ ఇంతవరకు నువ్వు పెళ్లి చూపులేదు, అలా వార చూపులే గానీ పరిపూర్ణంగా చూసుకోలేదు పాపం. పూర్వం చూసుకునే అవకాశాలు ఉండేవి కదా, ఇప్పుడేమిటి సినిమాలు షికారులు అయ్యాక పెళ్ళిళ్ళు, అది విచిత్రం. దేశకాలమాన పరిస్థితులు అట్లా అయిపోయాయి. అంచేత నాన్న రేపు ఫలానా వాడిని పెళ్లి చేసుకుంటున్నారని కూతురు చెప్తే ఆ తండ్రి గారు అదృష్టవంతుడు, చెప్పకుండా చేసుకుంటే ఇంకా అదృష్టవంతుడు, ఆరోపాయ ఖర్చు కూడా తగ్గిస్తున్నారు. కానీ పాపం వాళ్ళు అంటే ఇక్కడ చెప్పాడు. సరిగ్గా చూసుకోకపోవటం వల్ల అందగాళ్ళని విన్నారు వాళ్ళు. వేడుకుల ఉవ్విణులు రెడు నిమ్మనంబులచ్చోనొక ఎంతసేపు ఎడసొచ్చుటకు అర్వకయుండ. ఒకరిని గురించి ఒకరు తెగ విన్నారు. మహావీరాధివీరుడు, హరిమేనల్లుడు, అర్జున పుత్రుడు అంటే అంత అందగాడు లేడమ్మా, ఎంత అదృష్టవంతురాలని చెలికెత్తలు మూడు రోజులు వాయించేస్తున్నారు ఇవ్వండి. అందుకని అదొక లోపల కుతూహలం. ఆయనకి ఏమని చెప్పారట, మన్మధుని బాణమే సాక్షాత్తు ఉత్తర అన్నారట. అందువల్ల లోపల ఓర్వలేక ఈ దిక్కుమాలిన తెర ఎప్పుడు తీస్తారా బాబు అని వాళ్ళు చూస్తున్నారు. చూపులు కలిసిన శుభవేళ మధ్యలో రాశారు పాపం, అది తీశారు. అప్పుడు అన్యోన్య ఆలోకనం చేస్తున్నప్పుడట వరుచూపు ముద్దియ వదనంబుపై వారి తివుటమై నునుగాంతి తీపు గ్రోలు సుందరీ రత్నంబు చూపు మనోరము అడుగుల ఒప్పుపై అల్ల అడరు పతి విలోచనములు పడతుకమై దీవ కలయంగ పలుమరు మెలగుచుండు వెలది కటాక్షముల్ విభునిపై క్రమమున నెగసి మోమున సోకి మొగుడవచ్చు ఒండొరువుల లే జమట నూని వ్రేగుపడిన చాడ్పున అవయవ భంగులందు తగిలి మరపున తడయు నిద్దర విశాల నయన దీప్తుల మెరకు బయలుపడగా వరుడి చూపు వధువు ముఖం మీదకి పోయినప్పుడు ఆ కాంతి మాధుర్యాన్ని కోరికతో ఆస్వాదించిందట. అలా చూచి కళ్ళతోటి ఆయన యొక్క రూపాన్ని సౌందర్యాన్ని గ్రోలిందట. సుందరీమణి అయిన వధువు చూపు వరుడి పాదాల సౌందర్యం మీదగా మెల్లగా వ్యాపించిందిట. ఉత్తర క్రీగంటి చూపులు అంటే కడగంటి ఇలా చూస్తుంది, మరి పూర్తిగా చూడటానికి కొంత సిగ్గు. అభిమన్యుడి మీద క్రమక్రమంగా పైకి పోయింది, మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ చూపు. ఆయన చూస్తే ఈవిడ కప్పుకొని తలదింపుకుంటుంది, ఈయన చూస్తే ఆయన అలాగే ఉన్నాడు, ఆవిడ చూస్తే ఈయన తలదించుకుంటున్నాడు, ఈయన చూస్తే ఆవిడ దించుకుంటుంది. అయితే ఆయన కూడా ఇప్పటి కుర్రాడు కాదు, కొంచెం మొహమాటం కలవాడు. అందువల్ల కప్పుకొని తలకాయ తిప్పుకుంటాట, మళ్ళీ అలా చూస్తట. ఇలా చూస్తున్నప్పుడు చిరు చెమట పట్టింది వాళ్ళకి. ఆ చెమట కూడా ఒక దివ్యమైన సువాసనతో ఉన్నది ఎక్కడన్నారు అంటే ఆ స్త్రీ పద్మిని జాతి స్త్రీ అని, ఈ కుర్రవాడు పాంచాల క్షేత్ర కుమారుడని తెలుసు. అంటే మన కావ్యాల్లో ఏమన్నారంటే ఒక్కొక్కరి శరీరం నుంచి ఒక్కొక్క రకమైన వాసన వస్తుంది, ఆ వాసనని బట్టి వాళ్ళు ఏ జాతికి చెందినవాడో చెబుతారు. స్త్రీలలో పద్మిని, శంఖిణి, చిత్తిని మొదలైనటువంటి స్త్రీ సమూహాలను చెప్పారు. అందులో చెమట పట్టినప్పటికీ వారి దగ్గర నుంచి ఒక రకమైన సువాసన వస్తే వాళ్ళని పద్మిని జాతి స్త్రీలు అంటారు. ఇక ఈయన ముఖంలోంచి కూడా ఒక రకమైన దివ్యమైనటువంటి సువాసన వచ్చింది. ఆయన పాంచాల వీరుడు అని అర్థం అన్నమాట. అంటే పాంచాలుడు అంటే అక్కడ అక్కడ పాంచాలరాజు గారి సంతానం అని కాదు, ఆ రకమైన జాతి వారి లక్షణాలు ఇతనిలో కనపడ్డాయి. ఈ విధంగా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటున్నారు, చూసుకుంటున్నారు కళ్ళతోటి కేవలం చూపులతోటి. ఇంక ఇప్పుడు తలబరాలు పోసుకోవాలి. నువ్వు తొందరగా పోయంటే, నువ్వు తొందరగా పోయారు పక్క వాళ్ళు అంటూ ఉంటే మంచి ముత్యాలు తీసుకుంటున్నారట. ముత్యాలు ఆవిడ చేతిలోకి వస్తే ఎర్రబడిపోతున్నాయి, ఆవిడ చేతులు అంత ఎర్రగా ఉన్నాయి. అసలే ఎరుపు తామర పువ్వులా గోరింటాకు పెట్టారు. ఈ గోరింటాకు పెట్టడం వల్ల ఈ ముత్యాలు తలతలతలత మెరిసిపోతున్నాయి. ఇప్పుడు కోటా బియ్యం తెచ్చుకుంటే అందులో పెంకి పురుగులు కనపడుతున్నాయి మనకి, దిక్కుమాల గొడవ, నెత్తి మీద అంతా పురుగులు రాలుతూ ఉంటాయి. అదే సరే, మొత్తం మీద ఈ ముత్యాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఉంటే అనుక్షణం పై నుంచి కిందకి అలా తారగా కరిపి వాళ్ళ ముఖాలు కనపడకుండా పోయేట, పోసేస్తారు అను. బస్తాలకి బస్తాలు పెట్టారు, మన వాళ్ళ కెపాసిటీ రెండు పళ్ళారు, రెండు పళ్ళేల తలపరాలకే తలప్రాణం తక్కువస్తోంది. పోసుకునేసరికి వాళ్ళు ఊపిరి ఆడకుండా బస్తాలతో తీసి ఒకరి మీద ఒకరు పోసుకున్నారట. ఆ తలపరాలు పోసే వంకతోటి ఆవిడ చేతులు ఈయన, ఈయన చేతులు ఆవిడ తాకుతూ శరీరం తాకుతూ ఒకనొక రకమైన స్పర్శానుభూతిని పొందుతూ ముఖం చూసుకుంటున్నారు అన్నాడు ఏకంగా వేదవ్యాసుడు. క్రమంగా పాణిగ్రహణాన్ని ఆచరించాడు. ఆ తరువాత పెనుగుదుట నిడిన చూతంబును నవమాలికయు బోలె పొలుపొంది రతండును నమ్ముక్తయు ఏకాసనమునప్పుడు నూతన సౌభాగ్యమున. అభిమన్యుడు మెల్లగా ఆ పాణిగ్రహణ మహోత్సవానికి వచ్చాడు, చెయ్యి పుచ్చుకున్నాడు. చెయ్యి పుచ్చుకోవడం కూడా ఒకటి, ఆవిడ చిటికిన వేలు తన చేతితో పట్టుకున్నాడు. అప్పుడు ఇద్దరిని ఒకే ఆసనం మీద కూర్చోబెట్టారు. ఈయన గున్నమావిడి చెట్లో ఉన్నాడు, ఆ గున్నమావిడి చెట్టు నల్లుకున్న విరజాజి తీగలో ఉంది. గున్నమావిడి చెట్టు మంచి స్ట్రాంగ్ గా బలంగా ఒక రకమైన ఆరోగ్యంగా ఉంటుంది, ఈయన బలవంతుడు. ఆవిడ లేత తీగల అల్లుకుంది ఆయన్ని. ఆ తరువాత వారిద్దరూ ఒకరినొకరు ఇలా చూసుకుంటూ ఉండగా పాంచాల జాతి పురుషుడైనటువంటి అభిమన్యుడు, పద్మిని జాతి స్త్రీ అయిన ఆమెను చూచి దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఉంగరాలు పాత్ర ఒకటి పెట్టారట, ఓ మంచి బంగారు బిందులో రెండు ఉంగరాలు వేశారు, ఇద్దరిని చేయి పెట్టి తీయమన్నారు. అందులో గబుక్కుని అభిమన్యుడికి ఉంగరాలు రెండు దొరికాయి. ఆవిడ మీద అభిమానం, ఇంతలో ఆవిడ చిన్న గిల్లిగిల్లింది. టక్కన రెండు ఉంగరాలు ఆవిడ చేతిలో పెట్టాట. అందరూ మావాడికే వస్తుంది పోయి, మావాడికే వస్తుంది పోయి ఉంగరం అంటున్నారు పాపం సుభద్ర మొదలైన వాళ్ళు. ఇంతలో ఈవిడ టిక్కుని తీసిందిట. అప్పుడు సుభద్ర కొడుక్కేసి ఇలా చూసిందిట, నువ్వే ఇచ్చావు కదా అన్నట్టుగా. ఆ అమ్మాయి ఇదంతా పూర్వం నీకు మాత్రం అనుభవం లేదా అన్నట్టుగా ఆయన చూసాట. సరే, చూసిన తర్వాత ఆ ఉంగరాలు ఆవిడ తీసింది విజయగర్వంతో. మళ్ళీ ఈసారి ఇలా కాదని నే ఉంగరం వేస్తున్నానంది ద్రౌపది. ఈ ద్రౌపది ఉంగరం వేసేసరికి తక్కువ ఈవిడికి దొరికింది ఉత్తరకి. ఇందాక ఓడిపోయి ఎలాగో తీసుకొని మెల్లిగా చేతిలో పెట్టింది ఆయన గెలకుండానే. ఆ ఉంగరం తీసి విజయగర్వంతో చూపించాట, చూసావా ఇది మా వంశం అని ద్రౌపది విజయగర్వంతో ఒక రకమైన సంతోషాన్ని ముఖం నుంచి వ్యక్తం చేసింది. ఈ రకమైన తమాషాలు అయిన తర్వాత విరాట్రాజు గారు ఉత్తరాభిమన్యుల వివాహ సమయంలో అందరికీ మణిమయ ఆభరణాలు, వస్త్రాలు, కర్పూరాది సుగంధ ద్రవ్యాలు ఒకటేమిటి అన్ని ఇచ్చాడు. 100,000 గుర్రాలు, 200,000 ఆవులు, 10,000 దాస దాసీ జనాలు ఇవన్నీ కూడా ఇచ్చేసాట కానుకగా. 5,000 ఏనుగులు ఇచ్చాట, మంచి రథాలు ఇచ్చాట, బంగారపు కాసులు పళ్ళాలతో పంపించాట. కూతురికి అల్లుడికి కూడా వస్త్రాలు వాళ్ళు జీవితాంతం కట్టుకోవడానికి వీలుగా ఇచ్చేశాడు. ఈ విధంగా ఇవన్నీ పుచ్చుకున్న తర్వాత కుంతీనందలు బ్రహ్మానందంతో తమ యొక్క వైభవం మెరిసిపోతూ ఉండగా శ్రీకృష్ణుడికి నమస్కారం చేయించి ఆశీస్సులు పుచ్చుకున్నారు. ఆ పెళ్లికి భూలోకంలో వీరి మీద అభిమానం కలిగిన ప్రతి ఒక్కరూ కానుకలు పంపారట. ఆ కానుకలు ఎక్కడ దాచాలో తెలియక వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకి దానం చేస్తే వాళ్ళు మేమేం పట్టుకెడతాం బాబో ఇవని వాళ్ళు కూడా పేదవాళ్ళకి దొండదోపుగా దానం చేసేసారట. పండితులు డబ్బు మొయ్యలేక పేదవాళ్ళకి దానం చేసే రోజులు ఈ స్టేజీ మీద కూడా తొందరలో రావాలని కోరుకోవాలి, అది ఆ స్థాయట. ఆ రకంగా దానం చేసి పారేశారు అన్నారు. కుంతీ నందనులు అట్లత్యంత విభవ మెసగ పరిణయము చేసి సుహృత్ సంతోషోజ్వలులై తదనంతరమిప్పంగి నడచిరనవుడు ప్రీతి. ఈ విధంగా పాండవులు ఉత్తరాభిమన్యుల వివాహం జరిపించిన తర్వాత మిత్రులతో సంతోషంతో వెలిగిపోతున్నారు. అప్పుడు అరుంధతి నక్షత్రాన్ని, సప్తఋషి మండలాన్ని కూడా ఆ ఇద్దరికి చూపించారట. చిట్ట చివరగా పాండవులున్న గృహంలోకి అబ్బాయిని అమ్మాయిని పంపేటప్పుడు అక్కడున్న వాళ్ళు మంగళహారతి గైకోను అంటూ వచ్చి అక్కడ మంగళహారతి ఇచ్చి దిష్టి తీసి పక్కన పోసి కాళ్ల మీద కుంకుమ పారాణి పసుపు పోసి పేర్లు చెప్పమన్నారు. పేర్లు చెప్పమంటే అప్పటిదాకా లేని చిక్కంతా ముంచుకొచ్చేసింది పాపం ఉత్తరాకుమారికి. కొంగు తిప్పుకుని ఇలా నెత్తి మీద వేసుకు కూర్చుందిట. చెప్పకపోతే లోపలికి పంపమంటారు. ఆవిడ కొంచెం వణుకుతోంది. ఏం పర్వాలేదు చెప్పేనే ఉన్నానుగా, వీరాది వీరుడి భార్య అన్నట్ట. అభిమన్యు కుమారుడు నేను వచ్చామందిట, ఏది నువ్వు నోట ముత్యాలు రారిపో మరొక్కసారి చెప్పమన్నారట. అసలే సిగ్గంటే ఉంటే కూడా మళ్ళీ చెప్పమన్నారు. పాపం ఇప్పుడా ఫోన్లో 100 సార్లు చెబుతారు ఫలానా వాణి ఐ లవ్ యూ అని చెప్పడం దగ్గర నుంచి వచ్చి పడ్డాయి. దిక్కుమాల కాలం ఇది. ఆ రోజుల్లో కొంచెం సిగ్గు అలా ఉండేది మరి. అంచేత హాయిగా మొత్తం మీద ఆవిడ చేత చెప్పించారు, ఆ సిగ్గు బొగ్గు చేయించారు. టీవీగా పేరు చెప్పించిన తర్వాత లోపలికి తీసుకెడుతూ ఉంటే మేఘంలోకి వెళ్ళిపోతున్న మెరుపు తీగల్లో ఉన్నారట వాడు. ఈ ఒక్క పోలిక ద్వారా చాలా ఇబ్బంది తెచ్చిపెట్టాడు వ్యాసుడు. మేఘంలోకి మెరుపు తీగంటే అదృశ్యం, పాపం అభిమన్యుడు వెళుతూ ఉంటే అదృశ్యం అయిపోతున్నట్టుగా ఉన్నాడు అన్నట్టుగానే పెళ్ళైన 2-3 నెలల్లోనే వెళ్ళిపోయాడు ఆయన పాపం. సరే అది వేరే విషయం అనుకోండి, భగవంతుడు అలా చేయిస్తాడు. అతని ఆయుద్దాయం అంతే. పరమ పవిత్రమైన అభిమన్యుని కళ్యాణానికి చంద్రాదులు కూడా కానుకలు పంపారు. పాండవులు శ్రీకృష్ణుడితో ఉపప్లావ్యంలో బ్రహ్మానందంతో వర్తిస్తున్నారు. ఇక్కడితో విరాట పర్వం సంపూర్ణమైపోయింది. 31వ తారీఖు నుంచి 14 రోజుల పాటు, 2 వారాల పాటు అత్యద్భుతంగా ఈ విరాట పర్వం జరిగింది. దాని ప్రభావాన్ని, వర్షాన్ని 31వ తారీఖు నుంచి ఎప్పటి వరకు అనుభవించాం. లోకం అంటే ప్రస్తుతం మన ప్రదేశాలన్నీ కూడా సుభిక్షం అవుతాయి, గో సమృద్ధి పెరుగుతుంది, క్షీరాదులకు లోటు ఉండదు, ధర్మం మళ్లీ నెలకొల్పుతుంది. ఏం జరిగినా శుభమే జరుగుతుంది. విన్నవారికి, చెప్పించిన వారికి, చెప్పిన వారికి, అలాగే ప్రచారం చేసిన వారికి. అంచేత పరమ పవిత్రమైన ఈ మహాభారతం మీ అందరికీ బ్రహ్మానందము, ఆయుష్ ఆరోగ్యము, శాంతి, ధర్మము, సత్యము, అహింస మొదలైన వాటి యందు దివ్య పథంలో ఆయురారోగ్యాలతో సంపదల మార్గంలో నడిపించుగాక. రేపటి నుంచి యథాప్రకారంగా కూర్మ పురాణం సాగుతుంది. అత్యద్భుతంగా సాగుతున్న శ్రీధర్ కథ ఉంది కదా, శ్రీధరుడి కథ, ఆ కథను మళ్ళీ కొనసాగిస్తాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తురిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తురిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.